యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. నా పేరు హర్దీప్. ఈరోజు మీకు యేసుక్రీస్తు సిలువపై ఉండి ఐదో మాట, ఐ థర్స్ట్, నేను తప్పికొన్నాను అన్న మాట మీకు చెప్పడానికి వచ్చాను. యోహాను 19:28 అండి. ఎవరన్నా చదవండి ఒకసారి.
తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని.
లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. ఆ లేఖనం ఏంటో చూద్దాం. కీర్తనలో 22:13 తీయండి. Psalms 13:14-15. Chapter 22:13.
చీర్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోరు తెరుచున్నారు, నేను నీళ్ల వలె పారబోయమని ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగము మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్లు పెంకి వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది.
నీవు నన్ను
ప్రాంతల భూమిలో పడవేసి ఉన్నావు.
ఇది లేఖనం చెప్తుంది, ఆయన ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నాయి. అంటే ఏదైతే ఎముకలు ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చేసినాయి. అంటే అవుట్ ఆఫ్ ది జాయింట్స్, ప్రతి ఎముకలన్నీ అని ఉంది. అంటే ఆయన ఎంత సఫర్ అయ్యారో, ఎంత బాధపడ్డారో అవన్నీ ఇక్కడ రాసున్నది. మనము మామూలు శరీరం మీద చిన్న గాయం అవుతే మనం చాలా బాధపడతాం. అట్లాంటిది ఒక జాయింట్ తప్పి బయటకు వస్తే ఆయన ఎంత ఇబ్బంది పడతారో ఇక్కడ రాసున్నది. అట్లాగే ఆయన నాలుక ఆయన దౌడ అంటుకున్న ఉన్నది. అంటే అంత దప్పికతో ఉన్నారు, చాలా దప్పిక, నోరు ఎండిపోయింది, నోరు ఎండిపోయి నాలుక దవడను అంటుకుని ఉన్నది అన్నమాట. అంత దప్పిక సాధారణమైన దప్పిక కాదు. ఎందుకంటే ఆయన ఆ సిలువుని ఎత్తుకుని మోసుకుని నడుచుకుని ఆ కొండపైకి వచ్చారు కదా, అప్పటికి ఆయనకి బాగా జ్వరంలో ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఆయనకి చాలా దప్పిక ఉన్నది, ఆయన ఎంత బాధపడుతున్నారో, శరీరాన్ని దున్నబడి ఉన్నది, చాలా 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 బాధపడ్డారు. లేఖనంలో ఎలాగున్నాదో శామ్స్లో మీకు సామెత కీర్తనలో ఎలా చూపించానో అట్లాగూ లేఖనం నెరవేరింది. అప్పుడు యేసుక్రీస్తు పలికిన మాట, ఐ థర్స్ట్, నేను తప్పికొన్నాను. ఆయన అసలైన దప్పిక ఏంటో మనం తెలుసుకుందాం. యోహాను 4:4 చాలమ్మా చాలు, 7 చదువు. ఆయన ఇంతకు ముందు అక్కడ తప్పికొన్నాను అని చెప్పారు 19:28. అలాగే ఇంకొక చోట బైబిల్లో నేను తప్పికొన్నాను, నాకు నీళ్ళు ఇవ్వమని సమరయ స్త్రీని అడిగారు. రెండు కాంటెక్స్ట్లు కలిపితే ఆయన దాహం అసలు ఎటువంటిది, మనం ఫిజికల్ అంటే మన శరీర దాహం అని అనుకుంటాం, కానీ ఆయనది ఆత్మీయ దాహం. ఆయన నడుచుకుంటూ వస్తున్న దారిలో మిట్ట మధ్యాహ్నం 12 చాలా ఎండగా ఉంది. అంత ఎండలో ఆయన నడుచుకుని ఒక్క ఆత్మని రక్షిస్తం కోసం ఆ ప్రదేశానికి వచ్చారు. నడుచుకుని వచ్చి అక్కడ అలిసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నారు. యేసుక్రీస్తు ఒక్క ఆత్మ కోసం ఆ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్తున్నప్పుడు సమరయ స్త్రీ, ఒక స్త్రీ నీళ్లు తోడుకోవటానికి వచ్చింది. నీళ్లు తోడుకోవటానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆమెను నీళ్లు అడిగారు. అప్పుడు సమరయ స్త్రీ ఏమన్నంటే, యూదుడు అయిన నీవు నన్ను ఎలా నీళ్లు అడుగుతున్నావు అని ఆమె అడుగుతుంది. ఇక్కడ చూసారా డిఫరెన్స్ అన్నమాట, యూదులకి సమరయులకి ఉన్న తేడాను ఆమె బయట పెట్టింది. కానీ యేసుక్రీస్తు అయ్యాం పట్టించుకోలేదు, కేవలం ఒక ఆత్మ కింద చూశాడు. కానీ ఆవిడ ఎలా చూసింది, యేసుక్రీస్తు ఒక యూదుడు, నా సమరయుల దగ్గర నీళ్ళు తాగకూడదు, వాళ్ళకి వీళ్ళకి సాంగత్యం లేదు. అది సమరయ స్త్రీ హైలైట్ చేసింది అనమాట. యేసుక్రీస్తు ఆత్మీయరీత్యగా అంటే స్పిరిచువల్గా ఆమె దగ్గరికి వెళ్ళారు, ఆత్మరీత్యాగా ఆమె దగ్గరికి వెళ్ళారు. కానీ ఆవిడ ఎలాగో శరీరరీత్యగా యేసుక్రీస్తుతో మాట్లాడుతుంది. అది మనం యేసుక్రీస్తు యొక్క ఆలోచనను మనం గ్రహించాలి ఇక్కడ. తర్వాత 10వ వచనం చదవము. యేసుక్రీస్తు అక్కడ నిన్ను అడుగుతున్నది ఎవరో నీకు తెలుసు అంటే ఆయన నువ్వు జీవజలం అడుగుదువు. ఇక్కడ అక్కడ యేసుక్రీస్తు దాహం ఆమె తీర్చలేదు, ఫిజికల్ దాహం తీర్చలేదు, డిస్కషనే జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు అసలైన దాహం వేరు, అదేంటో చూద్దాం. ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ఏం మాట్లాడారు, నేనెవరో నీకు తెలుసు ఉంటే నువ్వు నన్ను లివింగ్ వాటర్స్ అంటే జీవజలములు అడిగేదవు, నన్ను జీవజలం అడిగేదానివి అని యేసుక్రీస్తు సంభాషిస్తున్నారు. అందుకే యేసు 13వ వచనంలో చెప్తానండి, వినండి, ఈ నీళ్లు తాగిన ప్రతివారు మరలా దప్పికొంటారు, కానీ నేను ఇచ్చిన నీళ్లు తాగువాడు ఎప్పటికీ దప్పికొనడు అని యేసుక్రీస్తు ఆమెకు చెప్తున్నాడు. చూసారా, ఆమె దాహము, యేసుక్రీస్తు దాహము స్పిరిచువల్ దాహం, కానీ ఆమె దాహం వేరు. ఒకవేళ ఆ జీవజాలంలో యేసుక్రీస్తు ఆ సమరయ స్త్రీకి ఇచ్చి ఉంటే ఆవిడ మళ్ళీ దప్పకొనదు. వెంటనే తనకు ఆశ్చర్యం వచ్చింది, ఈ నీళ్ళు ఏంటి, అసలు నాకు ఆ నీళ్ళు ఇవ్వు అని యేసుక్రీస్తుని వెంటనే అడిగితే, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకునిరా, అంటే నీ హస్బెండ్ని తీసుకురా, నీ హస్బెండ్ తీసుకొస్తే అది నేను ఇస్తాను. యాక్చువల్గా డిఫరెన్స్ ఏంటంటే, సమరయ స్త్రీ ఒక యూదుడితో మాట్లాడకూడదు, ఒక యూదుడు ఒక సమరయ స్త్రీతో మాట్లాడకూడదు. హస్బెండ్ ఉంటేనే మాట్లాడాలి, హస్బెండ్ లేకపోతే మాట్లాడకూడదు. అయినా సరే యేసుక్రీస్తు ఆవిడతో మాట్లాడుతున్నాడు. సంభాషణ ఎట్లా మాట్లాడాడు, నీళ్లతో స్టార్ట్ చేశాడు. అంటే కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాం కోసం నీళ్ళు అడిగాడు, ఆవిడతో కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాం కోసం నీళ్ళు అడిగాడు. కానీ ఆయనకి ఫిజికల్ దాహం అయితే లేదు. అర్థమైందా? అక్కడ వెంటనే యేసుక్రీస్తు అన్నారు ఆమెతో, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా, అప్పుడు నేను నీకు ఇస్తాను అని అన్నారు. అప్పుడు ఆమె ఏమంటాడంటే, అది అప్పుడు ఏమంటదంటే, ఆమె నాకు పెనిమిటి లేడు అని అంటది. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్న పెనిమిటి, ఇప్పుడు ఉన్న వ్యక్తి నీకు పెనిమిటి కాదు అని చెప్పారు. అంటే 5 ఆల్రెడీ ఉన్నారు ఆవిడకి, ఉండి చనిపోయారో లేకపోతే విడిచేసిందో తెలీదు, కానీ 6th ఆవిడ ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే, 5 ఉన్నప్పుడు ఆవిడ సిన్ చేయలేదు, కానీ 6th ఉన్నప్పుడు ఆవిడ ఒక రిలేషన్షిప్ కలిగి ఉన్నది, దట్ ఈస్ ఓపెన్ రిలేషన్షిప్. బైబిల్లో ఫస్ట్ టైం ఓపెన్ రిలేషన్షిప్ గురించి చెప్పబడి ఉన్నది. ఇక్కడ ఓపెన్ రిలేషన్షిప్ ఏంటంటే, ఒక హస్బెండ్, ఒక వ్యక్తి, ఒక ఆవిడ కలిసి జీవనం సాగిస్తే, పెళ్లి కానీ ఏ బంధం లేకుండా ఇద్దరు కలిసి ఉంటే అది బైబిల్ ప్రకారం తప్పు, అది వ్యభిచారం. ఆ వ్యక్తికిను ఆవిడికి వ్యభిచారం జరుగుతుంది. అది దేవుడు హైలైట్ చేశారు, పాపం చేస్తున్నావు నువ్వు అని ఆమెతో చెప్పారనమాట. అట్లాగే మన జీవితంలో కూడా మనం ఎన్నో పాపాలు చేస్తాము, ఆ సమర స్త్రీకి ఏదైతే పాపం యేసుక్రీస్తు బయలుపరిచారో ఆమెకి తెలియజేశారో ఆ పాపాన్ని ఆవిడ ఒప్పుకుంది, ఒప్పుకుని రిపెంట్ అయింది. అట్లాగే యేసుక్రీస్తు మీతో ఏ పాపాలు అయితే మీకు చెబుతారో వాటిని ఒప్పుకుని రిపెంట్ అవ్వండి. పాపాన్ని ఈజీగా తీసుకోవద్దు, ఎందుకంటే పాపానికి జీతం మరణం. పాపం ఎప్పుడైతే దేవునికి రిపెంట్ అవుతారో ఆ పాపం మీ దగ్గర నుంచి పోతుంది. యేసుక్రీస్తు దగ్గర రిపెంట్ అవ్వాలి. ఆవిడ వెంటనే ఒప్పుకుని ఊర్లోకి వెళ్ళి ముప్పై తొమ్మిది చదవమ్మా. అనేకులు ఆయన ముందు విశ్వసించారు. సమరయ స్త్రీ ఏం చేసింది, వెంటనే చేతిలో వదిలేసి పరిగెట్టుకుని ఊర్లోకి వెళ్ళి యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ మొదలుపెట్టింది. ఒక వ్యక్తి వచ్చాడు, నా గురించి, నేను చేసిన పాపాల గురించి చెప్తున్నాడు, ఆయనే దేవుని కుమారుడు అని ఆవిడ ప్రకటిస్తూ మొదలుపెట్టింది. ఇక్కడ ఫస్ట్ సువార్త జరిగింది బైబిల్లో. సువార్తను ప్రకటిస్తూ మొదలుపెట్టింది. అప్పటి వరకు ఎవరు సువార్తను ప్రకటించలేదు. అంతకుముందు ఫస్ట్ యేసుక్రీస్తు గురించి సువార్త ఇక్కడ ప్రకటిస్తూ మొదలుపెట్టింది. ఆయన దాహం ఏంటంటే సువార్తను ప్రకటించటం. నెక్స్ట్ చదువు 40-41. ఆ సమరయులు ఈయన నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నామని. సో ఈవిడ ఫస్ట్ ఆవిడ పాపాన్ని ఒప్పుకుని యేసుక్రీస్తు యందు విశ్వసించి మిగతా వాళ్ళందరికీ యేసుక్రీస్తు గురించి ప్రకటించింది. ఊర్లోకి వెళ్ళి అందరికీ ప్రకటించింది. మనం కూడా ఆయన దాహాన్ని తీర్చాలి. ఆయన దాహం ఏంటంటే సువార్తను ప్రకటించబడటం. ఫస్ట్ ఆయన సమరయ స్త్రీకి సువార్తను ప్రకటించారు, ఆయన దాహాన్ని తీర్చుకున్నారు. సమరయ స్త్రీకి దాహాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. సమరయ స్త్రీ తన దాహాన్ని ఎట్లా తీర్చుకుంది, మొత్తం ఊర్లో వాళ్ళందరికీ వెళ్ళి సువార్త ప్రకటించేసింది. చాలామంది విశ్వసించారు యేసుక్రీస్తుని. అలాగే మనం కూడా యేసుక్రీస్తుని తెలుసుకున్న మనము, సువార్తని తెలుసుకున్న మనము, మనము యేసుక్రీస్తుని తెలుసుకున్నాం కానీ మనం ఎవరికి చెప్పము. మనం యేసుక్రీస్తు దాహాన్ని మనం తీసుకుని మనం యేసుక్రీస్తుని ప్రకటించాలి. ఎక్కడికో వెళ్ళి ఊర్లో వెళ్ళి ప్రకటిస్తాం కాదు, మన చుట్టుపక్కల, మన ఊర్లో, మన ఇంట్లో, మొదట మన ఇంట్లో, తర్వాత మన చుట్టుపక్కల, తర్వాత మన ఊర్లో అలా ప్రకటించాలి. మనం అది ఆ సమరయ స్త్రీ తన యొక్క పాపాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు అది పెద్ద పాపం కాదు కదా అని తీసుకుని ఉంటే తను ప్రకటించేది కాదు. కానీ అది పాపమని యేసుక్రీస్తు వేలెత్తి చూపించారు, చాలా జాగ్రత్తగా మాట్లాడారు. అట్లాగే మీరు కూడా వాళ్ళు చేస్తున్నది పాపము, రిపెంట్ అవ్వండి, యేసుక్రీస్తుని ఒప్పుకోండి అని మీరు చాలా జాగ్రత్తగా చెప్తే ప్రతి ఒక్కరు దేవుణ్ణి అంగీకరిస్తారు. రోములకు 1:16 చదవండి.
నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది.
సువార్త విషయంలో నేను సిగ్గుపడ్డానని పౌలు చెప్తున్నారు. మనం కూడా సువార్త విషయంలో సిగ్గుపడకూడదు. నేను యేసుక్రీస్తుని నాకు 25 ఇయర్స్ అప్పుడు అంగీకరించాను. నాకు ఒక 1 or 2 ఇయర్స్ బ్యాక్ వరకు సువార్త అంటే సిగ్గు. చెప్తే ఏమనుకుంటారు అసలు, అంటే ఒక సైకలాజికల్ పేషెంట్ అనుకుంటారా, లేకపోతే అసలు వాల్యూ అన్నది, సువార్త ఒక వాల్యూ అన్నది నాకు తెలియదు. సువార్త ఒక వాల్యూ మీరు తెలుసుకోండి. మీరు ఒక వ్యక్తిని అగ్నిలో పడవేయకుండా కాపాడుతున్నారు. అంటే హెల్లలోంచి, అంటే ఆ వ్యక్తి ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోకుండా మీరు బయటకు లాగుతున్నారు ఆ వ్యక్తిని. అగ్ని, నిత్యాగ్ని ఉంటుంది అక్కడ. అక్కడ పడిపోకుండా మీరు సువార్త ప్రకటిస్తాం ద్వారా ఒక వ్యక్తిని కాపాడుతున్నారు. అది మాత్రం తెలుసుకోండి, సిగ్గుపడద్దు సువార్త విషయంలో. చాలామంది సిగ్గుపడతారు, చెప్తే ఏమనుకుంటాడు అని. ఇలాగే నాకు సువార్త చెప్పిన వ్యక్తి అనుకున్నట్టే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అలాగే మీకు కూడా సువార్త చెప్పిన వ్యక్తి అలాగ అనుకున్నట్టే మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. మీరు కూడా అలాగే చాలామందికి సువార్తను ప్రకటించండి. మీరు సువార్తను ప్రకటిస్తేనే వాళ్ళు ఇంకొకరికి సువార్తను ప్రకటిస్తారు. మీరు సువార్తను ప్రకటిస్తున్న ద్వారా మీరు చాలామందిని, అనేకమైన మంది అగ్నిలో పడవేయకుండా కాపాడుతున్నారు. ఫిలిప్పీన్స్ 1:21 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21. పేతురు ఇంకొక మాట, ఇది పౌలు ఇంకొక మాట, క్షమించండి. నా మటుకు బ్రతుకైతే క్రీస్తే, చావైతే లాభం. మనం సువార్త విషయంలో చనిపోతే డైరెక్ట్ పరలోకంలో ఉంటాం. అదే చనిపోకపోతే సువార్తను ప్రకటించే వాళ్ళ కింద ఉండాలి. చావైతే లాభం, దేవుడి దగ్గర పర్మనెంట్గా ఉంటాము, ఒక మంచి పొజిషన్లో ఉంటాము పరలోకంలో. మనం పరలోకంలో ఆ మంచి పొజిషన్ కోసం చూడాలి, లేకపోతే ఇక్కడ బ్రతికినంతకాలం సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. యేసుక్రీస్తు నిజమైన దాహం ఏంటంటే సువార్త ప్రకటించబడటం. అది మీరు ఆయన దాహాన్ని మీ దాహం కింద తీర్చుకొని మీరు సువార్తను ప్రకటించండి. ఈ మాటలు దేవుని దీవించినాక ఆమేన్.
నా ఆత్మ దాహము తీర్చు ప్రభు.